ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। Reading the first verse, there's actually two, but we're just going to chant one, and then we'll read the translation for one and two, or Canto 10, Chapter 2, Texts 1 and 2. Shishuka uvacha,
Shishuka uvacha,
pralambha bhakacha nura,
pralambha bhakacha nura,
trinavarta mahashanai, mushtikarishta dvidvida,
mushtikarishta dvidvida,
putana keshi denukai,
putana keshi denukai.
We're chanting the names of demons. This is awful. What are we doing? Someone else can chant. Translation. Shukadeva Goswami said, under the protection of Magadharaj Jarasandha, the powerful Kamsa began persecuting the kings of the Yadu dynasty. In this, he had the cooperation of demons like Pralambhaka Chanura, Trinavarta, Agasura, Mushtika, Arishta, Dvidvida, Putana Keshi Denuka Banasura Narakasura and many other asuras on the surface of the earth.
Sukadeva Goswami Palikinu Magadharajaku Jarasandhuni Ashrayamuna Balasaligu Kamsudu Yaduvamsha Rajulanu Pidimpasaginu Ee Karyamunandu Atanaki Pralambudu Bakudu Chanurudu Trinavartudu Agasurudu Mustikudu అరిష్టుడు ద్విధుడు పూతన కేసి ధేనుకుడు బాణాసురుడు నరకాసురుడు వంటి అసురుల యొక్క ఇతర అసుర భూపాలుల యొక్క సహకారం లభించను.
Purport by Srila Prabhupada.
Jai Srila Prabhupada.
This verse supports the following statement given by the Lord in Bhagavad Gita 4:7-8. Yada yadarhi dharmasya glanir bhavati bharata abhyutanam adharmasya tadatmanam srijamyaham. And paritranaya sadhunam vinashaya cha duskritam dharma sangstapanartaya sambhavami yuge yuge. Translation. Whenever and wherever there is a decline in religious practice, O descendant of Bharata, and a predominant rise of irreligion, at that time I descend myself to deliver the pious and to annihilate the miscreants as well as to reestablish the principles of religion. I advent myself millennium after millennium.
Bhashyamu. Bhagavad-gita yandu Sri Krishna Bhagavanudu palikina vakyamunu ee slokam samardhinchunnadi. O Bharata vamsiyuda, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరించును. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు, ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించును.
The Lord's purpose in maintaining this material world is to give everyone a chance to go back home, back to Godhead. But kings and political leaders unfortunately try to hinder the purpose of the Lord, and therefore the Lord appears either personally or with his plenary portions to set things right. It is therefore said, garvam sancharya rohinyam devakya yogamayaya tasya kukshim gata krishno dvitiyo vibhukai sutaha. Krishna appeared in the womb of Devaki after transferring Baladev to the womb of Rohini by the power of Yogamaya. Go ahead.
ఎల్లరకు భగవద్ధామ శరీడి అవకాశం వసుకుటయే ఈ భౌతిక జగత్తును పోషించటంలో భగవంతుని ఉద్దేశం. కానీ దురదృష్టవశాత్తు రాజులు, రాజకీయ నాయకులు దేవదేవుని యొక్క ప్రయోజనమును అడ్డగించుటకు ప్రయత్నించరు. అందువలన పరిస్థితిని చక్కదిద్దుటకు భగవంతుడు స్వయముగా గాని అంశతో గాని అవతరించును. కనుకనే ఇట్లు చెప్పబడినది. యోగమాయా బలముచే బలదేవుని రోహిణి గర్భమునకు తరలించిన పిదుప శ్రీకృష్ణుడు దేవకి గర్భమున ప్రకటమయ్యను.
యాదుబీసా వ్యరోధ్యత. ది కింగ్స్ ఆఫ్ ది యాదు డైనస్టీ వర్ ఆల్ డివోటీస్ బట్ దేర్ వర్ మెనీ పవర్ఫుల్ డీమన్స్ సచ్ యాజ్ శౌవ హు బిగాన్ టు పర్సిక్యూట్ దెమ్ ఎట్ దట్ టైమ్. జరాసంద, who was Kamsa's father-in-law, was extremely powerful. And therefore Kamsa took advantage of his protection and the help of the demons in persecuting the kings of the Yadu dynasty. The demons naturally appeared more powerful than the demigods, but ultimately, because of help received from the Supreme Personality of Godhead, the demons were defeated and the demigods triumphant.
Yaduvisya varudhyata. Yaduvamsa rajulandarunu bhaktule kani saludu vanti paluvaru balavantulaina asurulu varini pidimpadodagiri. Aa samayamlo Jarasandudu, Kamsuni mama, amita balasampurnudai undenu. అందువలన కంసుడు అతని ఆశ్రయంతోనూ అసురుల సహాయంతోనూ యదువంశ రాజులను పీడింపసాగాను. దేవతల కన్నను దానవులే సహజముగా అమిత బల సంపన్నులుగా గోచరించిరి. కాని చివరకు భగవంతుని సహాయమున పొందినందున దేవతలు విజయమును పొందగా అసురులు పరాజితులయ్యారు.
Section of Srimad Bhagavatam, naturally subject goes to yada yada hi dharmasya glani. This dharmasya glani is discrepancy of religion. When Krishna sends forth generations of men and demigods, we know from Bhagavad Gita Krishna says he also gives the means of sacrifice, yajna, by which all that is created can be reconnected to the creator by the process of sacrifice. But when that principle of dharma, how to connect all things to their source of emanation, is violated, the human energy becomes spoiled.
Ikkada manaku sahajanga krishna yokka ee vishayam gurinchi vachinappudu, krishna avataranam gurinchi vachinappudu, sahajanga mana yokka dushtanta kuda yada yada hi dharmasya anetundi shlokam ediki velthundi. Ante eppudaithe dharmaniki haani kalugutundo, glani ante haani, aa haani eppudaithe kalugutundo appudu dharmanni punasthapinchadaniki bhagavantudu avataristhadu. వాస్తవంగా భగవంతుడు దేవతల్ని, మానవుల అందరినీ కూడా ఆయన సృష్టించిన తర్వాత వాళ్ళకి యజ్ఞాలను ఇచ్చాడు. ఆ యజ్ఞాల ద్వారా ఏమిటంటే, ఎవరైతే వాటిని ఇస్తున్నారో, వనరులు ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో, వారికి చివరికి ఫలితం అంతా కూడా దక్కేటట్లు చేయడం, అది యజ్ఞం. ఆ యజ్ఞాన్ని భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే మనం ఇక్కడ పొందేటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో, వీటికి మూలం ఎవరైతే ఉన్నారో, ఎవరి నుంచి అయితే మనం ఇవన్నీ పొందుతున్నామో, తిరిగి ఆయనకి మనం వాటిని సమర్పించడాన్ని ధర్మం అని చెప్పున్నారు. ఆ ధర్మానికి హాని జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఏమవుతుందంటే, మానవ శక్తి అంతా కూడా వృధా అయిపోతుంది. ఈ ధర్మం అనేటువంటిది ఎప్పుడైతే పాటించలేదో, మానవ శక్తి వృధా అయిపోతుంది.
So let's speak about the human energy being spoiled a little bit.
మానవ శక్తి ఏ విధంగా వృధా అయిపోయింది, నాశనం అయిపోయింది, కొంచెంసేపు మనం చర్చించుకుందాం.
The human form of life, two things. Human form of life is especially meant for self-realization and God-realization. It's a very sophisticated form of life. Because only in this human form of life can this self-realization and God-realization be made possible. So all the equipment is there to make it possible. But if that very special good fortune is not addressed, the human form of life, the value of the human form of life is spoiled. And when it's spoiled, that's great misfortune.
ఈ మానవ జన్మ అనేటువంటిది ఆత్మ సాక్షాత్కారం కోసం, భగవత్ సాక్షాత్కారం పొందడం కోసం ఉద్దేశించబడింది. మానవ జన్మ అనేటువంటి ఎంతో సునిశ్చితమైనటువంటి ప్రత్యేకమైనటువంటిది జన్మ. ఈ జన్మ భగవత్ సాక్షాత్కారం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం ఉపయోగించాలి. ఆ విధంగా మనం ఉపయోగించలేదు అని అంటే గనక అప్పుడేమైంది, ఈ మానవ జన్మ అంతా కూడా వృధా అయింది, ఈ మానవ జన్మ శక్తి అంతా కూడా నాశనమైంది అని చెప్పారుదాం.
Spoiling of the human form of life goes on instead of the real purpose, great harm goes to the human form of life and all other forms of life following that.
ఇది మనకి గొప్ప దౌర్భాగ్యం అనుకోవాలి. మానవ జన్మను సక్రమంగా మనం ఉపయోగించుకోలేకపోతే, ఎప్పుడైతే మానవ జన్మలో ఉన్నటువంటి ఈ శక్తిని మనము దుర్వినియోగం చేసుకుంటున్నామో, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ మానవ జన్మలో హాని అనేటువంటిది జరుగుతుంది. ఒక మానవ జన్మకే కాదు, ఆ తర్వాత వచ్చేటువంటి అన్ని జన్మల్లో కూడా ఈ హాని అనేటువంటి జరుగుతుంది.
కోడ్స్ ఆఫ్ ధర్మా ఆర్ లైక్ ఆపరేషన్ ఇన్స్ట్రక్షన్స్. లైక్ వెన్ యూ బై ఏ ఎలక్ట్రానిక్ డివైస్, సే యూ బై ఎన్ ఐపాడ్ ఆర్ ఐ రివర్ ఆర్ ఐ ట్రాన్సెండ్ ఆర్ ఐ దిస్ ఆర్ ఐ దట్, సమ్ లిటిల్ రికార్డింగ్ డివైస్, ఎలక్ట్రానిక్ డివైస్. With it you get a little piece of paper that says this is how you use it. If you don't read the operating instructions, then you don't get the full advantage of what that little device does. But if you use it in some other way, then you could actually damage the device. Like, for example, if you think the iPod would be a very good way to crack open a walnut, you start boom, boom, boom. Hey, it opens walnuts. Besides the good advantage of what iPod can do, you're damaging the machine. And in short order, it's finished. You don't get the good thing, and you damage the good thing. You damage the facility. So, Dharma is like that. It's the operation manual for this human form of life. Here's how you use it. Don't pay attention to Dharma. You lose that good advantage of the human form of life, and you bring great damage both to the individual and to other forms of life besides the human form of life.
ఇక్కడ ధర్మం అంటే ఏంటంటే, ఇది మానవ జన్మకు ఇది ఒక సూచన, సూచిక లాంటిది. మానవ జన్మను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి సూచిక లాంటిది. ఉదాహరణకు ఏదైనా సరే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మనం తీసుకున్నాం అనుకో, ఐపాడ్ తీసుకున్నాం అనుకోండి, దానిని మనం ఎలా ఉపయోగించాలి, దానికి అతను ఒక చిన్న కార్డు ఇస్తాడు, మాన్యువల్ అంటాం. దాని ప్రకారంగా దాన్ని ఉపయోగించాలి. దాని ప్రకారంగా దాన్ని ఉపయోగిస్తేనే దాని పూర్తి ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. అలా కాకుండా ఐపాడ్ తీసుకునేసి దానిని ఏదో ఒకటి నొక్కి ఏం పనిచేయట్లేదని చెప్పేసి చేతితో బలంగా దాన్ని గట్టి కొడుతున్నాం, ఇంకేమైపోతుంది, పగిలిపోతుంది. అంటే ఒక మంచి ఐపాడ్ మన చేతిలో ఉంది, అది ఉపయోగపడకుండా పోయింది, ఇంకొకటి లేకుండా పోయింది. కాబట్టి ధర్మం అనేటువంటిది మానవ జన్మను సక్రమంగా ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది సూచిక అది. ఆ సూచికను మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మానవ జన్మను మనం సక్రమంగా ఉపయోగించుకోగలుగుతాం, దీని యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, ధర్మం పాటించకపోతే మానవ జన్మ యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందలేము, రెండవది మనకి కూడా హాని జరుగుతుంది వ్యక్తిగతంగా సామూహికంగా. అంటే ఈ యొక్క జన్మే కాకుండా ఇతర జన్మలకు కూడా ఈ హాని అనేటువంటిది జరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ the concerns of environmentalism or ecology in the world. I don't know how much you're hearing about it in South India. It's a big topic in the West. By taking, exploiting the resources of nature, exploiting other persons and their sapping their valuable human energy, exploiting them, in other words. There's all kinds of crises they don't have a clue how to solve because they've gone so far astray from Dharma. The clue is within Dharma, but they don't want Dharma. They want Kama. And to get Kama, you have to have economic development. And to get economic development, Artha, they don't go to Dharma. They go to fruit of activity, enterprise, and exploitation. Huge global problem. I speak on this at universities in America. And there's just like, gives you a headache kinds of statistics about what's going on. For example, presently, we're using the resources of Earth by 1.3 times one Earth every year. There isn't more than one Earth. We're using more than one Earth every year. And as the economies of the world expand, including here in India, more than 1.3, they're estimating within 15 years, it'll be three Earths are being used every year. But there's only one Earth. So what does that mean? Fight over the resources. And then the pollution that's created by how they're using the resources. They don't know what to do with the problem. It's not recycling. It's just piling up and polluting the planet. It's a long topic. It takes an hour to do it properly. And, you know, in universities in America, they have whole courses for one semester describing Dharma Shaglani. Without turning to God, there's no solution. And that's what the students are saying. They're saying, we know all the problems. We know it up to here, we know the problems. But I don't think there's one student in this entire classroom that's going to change how they're doing things because of greed. They want more and more and more. Big problem. Dharmasya glani is a big problem.
ఇక్కడ ఈ పర్యావరణానికి సంబంధించి కాలుష్యం గురించి అది చాలా పెద్ద అంశం, అది చర్చనీయాంశం. అది ఏం చేస్తారంటే, ప్రకృతిలో ఉండేటువంటి సహజమైనటువంటి వనరులని, అదేవిధంగా మనుషుల యొక్క సహజమైనటువంటి శక్తిని అంతా కూడాను బాగా వారి యొక్క స్వలాభం కోసం దోచుకొని అభివృద్ధి చెందాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ఇంకా ఎంతో తీవ్రమైనటువంటి విపరీతమైనటువంటి సమస్యలు వచ్చి పడుతున్నాయి. దానికి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావటంలే. వాళ్ళు ఏమిటంటే, ధర్మం నుంచి దూరంగా వచ్చేసి ప్రకృతిని అంతా కూడా దోచుకుంటున్నారు, మనుషులకి శక్తిని అంతా కూడా దోచుకుంటున్నారు. వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పి ఎదుగుతున్నారు. పరిష్కారం ఎక్కడుందంటే ధర్మంలో ఉంది. నువ్వు ధర్మం నుంచి దూరం చేసిన తర్వాత ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాస్తవానికి మహారాజు నీకు సంబంధించి అమెరికాలో విశ్వవిద్యాలయాలకు వెళ్లి అక్కడ మాట్లాడుతుంటారు ఈ పర్యావరణానికి సంబంధించి, మానవుడు ఈ సహజ వనరులను ఎలా దోచుకుంటున్నాడు అనే దాని గురించి. అక్కడ మహారాజు వాళ్ళకందరికీ చక్కగా వివరిస్తారు దీని గురించి. చాలా పెద్ద చర్చనీయాంశం ఇది. అయితే వాస్తవంగా వాళ్ళు అక్కడ చెప్పింది ఏమిటంటే, ఒక అంశం, ప్రస్తుతం ఒక భూమండలం ఉంది. ఇది ప్రస్తుతం ఒక భూమండలానికి 1.3 భూమండలం మనం ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. 15 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ ఒక భూమండలానికి మనం 3 భూమండలాలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తామంట. ఇదే విధంగా కొనసాగితే మరి 3 భూమండలాలు ఎక్కడ ఉపయోగిస్తావు నువ్వు? ఉన్నది ఒక భూమండలమే కదా. అంటే దీనివల్ల నీకు సమస్య అనేటువంటిది వస్తుంది. దీనివల్ల ఎంతో పర్యావరణ కాలుష్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రకృతి వనరులన్నింటినీ కూడా దోచుకుని వాటిని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడి దాన్ని ఎట్లా తగ్గించాలో తెలియడం వల్ల పర్యావరణ కాలుష్యం అనేటువంటిది అది కుప్ప కుప్పగా పేరిపోతుందే గానీ అది ఆ కాలుష్యం అనేటువంటి తగ్గిపోయి మళ్ళీ భూమిలోకి ఇంకిపోయి అదంతా జరగడం లేదన్నమాట. కుప్పల కుప్పలుగా పేరుకుపోతుంది కాలుష్యం అనేటువంటిది. అందుకనే మహారాజు అక్కడ ఉపన్యాసం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు విద్యార్థులు, మాకు తెలుసు ఇక్కడ ఏమేమి చేస్తున్నామో, వాటి వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో మాకు పీకల దాకా తెలుసు, కానీ వాటికి పరిష్కారం మా దగ్గర లేదు. ఎందుకని? ఎందుకని అంటే మాకు లోభం ఉంది. ఆ లోభం ఉండడం చేత మనం ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ వీటికి ఈ సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఎక్కడా లేదు. వాళ్ళకి ఏమిటంటే ధర్మం వద్దు, కామం కావాలి. కామం కావాలంటే అర్థం కావాలి, ధనం కావాలి. ఈ కోరికలు ఉన్నాయి, తీర్చుకోవడానికి ధనం కావాలి, ధర్మం మాత్రం వాళ్ళకు వద్దు. అందుకని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది, పర్యావరణ కాలుష్యం అనేటువంటిది.
Then on the other side, though there are those who are followers of Dharma, there are persons trying to be sadhu or at least dharmic, like we're trying to be, at least trying to be dharmic and sadhu. And the oppression at the time of Krishna's appearance was, it's bad now, but the oppression during Krishna's time, before Krishna came, was overwhelming. And I'm going to give you a little description of that.
ఇక్కడ మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే, చాలా ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నాము సహజ వనరులను దోచుకునేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా వీళ్ళు కాకుండా మరికొద్ది మంది ఉన్నారు మనలాంటి వాళ్ళు, ధార్మికంగా ఉండాలని చెప్పేసి, ధార్మిక చింతన చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్న వాళ్ళు, కనీసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు. అయితే కృష్ణుడు అవతరించబోయే ముందు కూడాను ఎటువంటి పరిస్థితి ఉంది అని అంటే, ఇటువంటి ఈ ధార్మిక చింతన కలిగినటువంటి వాళ్ళకి చాలా గొప్ప వ్యతిరేకత అనేటువంటిది ఉంది. ఎటువంటి వ్యతిరేకత అనేది ఇప్పుడు వివరిస్తారు మహారాజ్.
I'm going to describe a little bit about Kamsa and Jarasandha because it's mentioned here. In the purport it's mentioned that I'll give you my notes because of the names. The Jarasandha was the father-in-law of Kamsa. So that when Krishna killed Kamsa, the two daughters of Jarasandha, who had married Kamsa, they went crying to their father, "Daddy, Daddy, Krishna just killed our father. Get back at him." And so he tried. He took a vow, "I will destroy Krishna." That was after Krishna appeared and killed Kamsa. But before even Krishna appeared, here's a little description of how Kuvalyapida came into the possession or care of Kamsa.
ఇక్కడ కంసుడు జరాసంధుడు భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్పారు కాబట్టి వారిద్దరి గురించి మనం కొంచెం చెప్పుకున్నాము. ఈ కంసుడు జరాసంధునికి ఏమవుతాడు, అల్లుడు అవుతాడు. జరాసంధుడు కంసుడి మామ. జరాసంధునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిద్దరిని కంసుడు వివాహం చేసుకున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు కంసుని సంహరించాడో ఇప్పుడు వెంటనే ఆ ఇద్దరు కూతుర్లు కూడా పోయి జరాసంధుడి దగ్గరికి వెళ్ళి, "నాన్నగారు, మా భర్తను చంపేశాడు కృష్ణుడు, ఆ కృష్ణు ఎలాగైనా సరే మీరు పట్టుకుని వధించాలి." అప్పుడు జరాసంధుడు, "ఖచ్చితంగా నేను కృష్ణుడు వధిస్తానని చెప్పి వాళ్ళకి మాటిచ్చాడు. అయితే దీనికి ఇది కృష్ణుడు అవతరించిన తర్వాత. కృష్ణుడు అవతరించక ముందు ఒకటి ఉంది, ఏమిటంటే ఈ కోలయ్యా పీడం అనేటువంటి ఏనుగు ఏ విధంగా కంసుని యొక్క ఆధీనంలోకి వచ్చింది అనేటువంటిది మనం చూద్దాం.
Bali Maharaj had a son whose name was Mandakati. Mandakati was really big and powerful. And one time he was on pilgrimage, of all places, at Rangakshetra. Yes, he went to pilgrimage in Rangakshetra, and there was crowds of people. So he was pushing people out of the way. You know how people do that sometimes. Only he was really big and powerful. Kshatriya, just knocking people left and right. So one sage who was in that crowd and was being pushed like everybody else, he came right in front of Mandakati. His name was Tritamuni. And he shook his crooked finger at Mandakati and said, "You're behaving not at all in a proper manner when coming to a sacred place. This is a place of pilgrimage where many pilgrims have come to have peace and experience spiritual happiness. And you are behaving just like an animal, just like an elephant. I curse you. This very moment, you become an elephant. Just like that, Mandagati shed his human form and became an elephant. Such is the power of sages of previous ages. So Mandagati, there in this elephant's body, offered prayers to Tritamuni, saying, I made a big mistake. You are so powerful that I've offended you, and now please at least tell me when it will be possible for me to regain my human form of life. When will this curse expire? Please forgive me for my brutishness. And Tritamuni said, you have pleased me very much by your humble behavior, and now I'll give you a benediction. The benediction is, when Krishna appears in Mathura, later when he returns to Mathura after being away for some time, he will deliver you from this curse by killing you. This is my benediction.
బలి మహారాజుకు కుమారుడు ఉన్నాడు మందగతి అని చెప్పి. నిజంగా మందగతి అని చాలా బాగా బలవంతుడు, అతను చాలా బాగా శక్తి సంపన్నుడు. అతను ఏంటంటే ఒకసారి తీర్థయాత్రలకు వెళ్లి శ్రీరంగక్షేత్రానికి వచ్చాడు. అక్కడ శ్రీరంగక్షేత్రంలో ఎంతో మంది యాత్రికులు భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం వెళుతూ చాలా జనసందోహంతో ఉంటే, వారందరినీ చూసిన తర్వాత ఇతను, నేను చాలా బలవంతుణ్ణి, నేను క్షత్రియుని అనే గర్వంతో ఏం చేస్తున్నాడు అంటే, దొరికినం దొరికినట్టు పట్టుకుని కొడుతున్నాడు అనమాట అక్కడున్నటువంటి భక్తుల్ని, యాత్రికుల్ని. ఆ భక్తుల్లో ఒక ముని కూడా ఉన్నారు. ఈయన ఏం చేశాడు అంటే, అందరినీ కొట్టినట్టుగా ఆయన కూడా కొట్టాడు. అప్పుడు ఆయన వెంటనే ధృతముని, ఆయన ఏం చేశాడు, వెంటనే లేచి, నీవు ఎంతో శక్తివంతుడు అని చెప్పేసి, ఎంతో బలవంతుడు అని చెప్పేసి పొగరు బట్టి మదం బట్టి ప్రవర్తిస్తున్నాం కాబట్టి, నువ్వు మదపటి ఏనుగ్గా ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మదపటి ఏనుగ్గా మారిపో అని చెప్పేసి చెప్పించాడు. వెంటనే అందరూ చూస్తుండగానే ఆయన వెంటనే మదపటి ఏనుగ్గా మారిపోయాడు. మారిపోయిన తర్వాత అప్పుడు ఎంతో భయపడిపోయి ధృతమునికి సాష్టంగా నమస్కారం చేసి, నేను నా యొక్క పొగరుతో కూడిన ప్రవర్తన ద్వారా మేము ఇబ్బంది కలిగించాను, దయచేసి నాకు ఈ సేప విమోచన ఎప్పుడు లభిస్తుంది అని చెప్పేసి ప్రార్థించాడు. అప్పుడు ధృతముని, నీ వినయపూర్వకమైన ప్రవర్తన నన్ను సంతృప్తిపరిచింది, నీవు తర్వాత కృష్ణుడు అవతరించిన తర్వాత కృష్ణుడు మధురాకు వచ్చినప్పుడు అక్కడ కృష్ణుని నీవు అడ్డగిస్తావు, అప్పుడు కృష్ణుడు నిన్ను వధిస్తాడు, అప్పుడు నీకు సేప విమోచనం లభించి నువ్వు మరలా నీకు పూర్వ జన్మకు వెళ్లిపోతావు అని చెప్పాడు.
సో మందకతి, just like one gives up his clothes and puts on another set of clothes, became Upayapita. And he went off into the jungle. Because Upayapita was so powerful, the big demoniac kings, they wanted very much to possess this powerful animal. So Jarasandha went with his entire army and 100,000, 1 lakh of elephants to capture Kuvalyapita, and he captured Kuvalyapita. And he was then moving from camp to camp because his place was in Magadha, and Magadha is today's Bihar. So he was working his way along the Jamuna back to his home when suddenly Kuvalyapita broke away from the chain that had captured him and ran towards the mountain region. It just so happened that Kamsa was beating up and destroying villages and cities and fighting very powerfully. And Kuvalyapita came right into the camp where Kamsa was staying. Kamsa was fearless. He grabbed Kuvalyapita by the trunk and threw him to the ground. Then he picked him up again and twirled him around and threw him 80 miles in the air And he came crashing down at Jarasandha's camp. Jarasandha was really impressed. So he went to find out who has thrown this big elephant. He found Kamsa. And he just embraced Kamsa and said, You are amazing. I have never seen a person with strength like you. I want to give you as a gift. Here's Kuvalyapida and here's my two daughters. You may marry them. So in this way, there was an alliance between Kamsa, the son of Ugrasena, and Magadha king. These two daughters, Asti and Prapti, became the wives of Kamsa.
తర్వాత ఏమైందంటే ఈ కువలయపీడం అతను మందగతి అందరి ముందు పెద్ద మదపుటేనుగా మారిపోయి కువలయపీడంగా మారిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత చాలా మంది రాక్షస రాజులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇది మంచి శక్తివంతమైన ఏనుగు, ఇది మనం దగ్గర పెట్టుకుంటే మనకు ఉపయోగపడుతుంది. చాలా మంది ప్రయత్నించారు. వారిలో జరాసంధుడు ఒకడు లక్ష మంది సైనికులు వెంట పెట్టుకుని వెళ్లి అడవిలోకి వెళ్లి దాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత మగధ రాజ్యానికి బయలుదేరాడు. మగధ రాజ్యానికి అంటే అది ఇప్పుడు ప్రస్తుతం బీహారు, యమునా నది తీరంలో అతను బయలుదేరుతూ వస్తూ ఉంటే అక్కడక్కడ గుడారాలు వేసుకుంటూ బస చేస్తూ వస్తున్నాడు. ఒకసారి ఒక ప్రాంతానికి వచ్చేసరికి ఏమైందంటే అక్కడ ఆ కోలయ పీడము మొత్తం తనకి బంధించిన గొలుసులన్నీ కూడా చంపుకొనేసి బయలుదేరేసింది. అదే సమయంలో కంసుడు ఏం చేస్తున్నాడు, గ్రామాలు ఊర్లు ఊర్లే నాశనం చేసుకుంటూ చాలా శక్తివంతంగా అతను అందరినీ కూడాను చావబాదుతూ అతను ఎంతో బీభత్సం సృష్టిస్తూ వస్తున్నాడు. ఈ కోలయపేడం ఏం చేసిందనంటే పరిగెత్తుకుంటూ వెళ్లి సరిగ్గా ఆయన గుడారం ముందుకు వచ్చి నిలబడింది. కంసుడు దాన్ని చూస్తే ఏం భయం చెందలేదన్నమాట. వెంటనే ఏం చేశాడు, ఆ కోలయపేడాన్ని తొండాన్ని పట్టుకునేసి దాన్ని గిరిగిర తిప్పి నేలగీసుకొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పట్టుకుని ఇసిరేశాడు. అది 80 మైళ్ల దూరం వెళ్లి సరిగ్గా ఈ జరాసంధుడు గుడారం మీద పడి గుడారాన్ని నాశనం చేసింది. అప్పుడు జరాసంధుడు చూసి ఈ ఇంత పెద్ద ఏనుగుని ఇంత దూరం విసిరేసినటువంటి ఆ మహానుభావుడు ఎవరు చూద్దామని చెప్పేసి కనుక్కొని వెళితే కంసుడు ఉన్నాడు. కంసుడిని చూసి నీకు శక్తి ఎంతో అపరిమితమైనటువంటిది, నీకు ఈ కోలయపీడాన్ని బహుమతిగా ఇస్తున్నాను, అదేవిధంగా నా కుమార్తెలైన అస్థి ప్రాప్తిని కూడా నీకు బహుమతిగా ఇస్తున్నానని చెప్పేసి అందరినీ కూడా ఆయనకి కట్టుబెట్టాడు. ఆ విధంగా జరాసంధుడికి కంసుడికి, ఉగ్రసేనుడు కుమారుడైన కంసుడికి మధ్య సంబంధం అనేటువంటిది ఏర్పడింది.
In this way, not only Kuvalyapida and Jarasandha became aligned with Kamsa, but so many other kings, because Kamsa was so powerful. Kamsa came and approached people and challenged them, other kings, I will destroy you, or you surrender unto me and you assist me in my program. And some fought and were killed. Some surrendered and became his allies. So what's being described in this verse is he had so many powerful kings who were at his beck and call. He would simply request them to do some assistance, much like Ravan, Kamsa, very, very powerful, and they would do his bidding. And he felt especially strong because his father-in-law, Jarasandha, was also very powerful. And because of being his father-in-law, he promised he would protect him. And so together, Kamsa and his friends, his associates in demoniac space, were tormenting and giving unlimited trouble to the kings of the Yadu dynasty. This tension between the Asuras and the Asuras is always there. It's here today, and it was there in such a great fashion during the just before Krishna's appearance. These were the circumstances inviting Krishna to come and dismiss the demoniac kings.
ఇక్కడ ఈ విధంగా కోలయ పీడమైనటువంటి ఏనుగు, జరాసంధుడు వీరిద్దరు కూడా కంసునితో సంబంధం ఏర్పరచుకున్నారు. వీరిద్దరే కాదు, ఇంకా ఎంతో మంది అసలు స్వభావం కలిగిన రాజులందరూ కూడా కంసుడితో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఎందుకంటే కంసుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే సవాలు చేసేవాడు, వీరు నాతో యుద్ధానికి రండి నా చేతిలో చనిపోవడానికి, లేదంటే నాకు శరణాగతి పొంది నా యొక్క పథకాలలో నాకు సహాయం చేయండి అనేవాడు. కొద్దిమంది రాజులు ఆయన యుద్ధం చేశారు, హతులైపోయారు. మరి కొద్దిమంది ఆయనకి శరణాగతి పొంది ఆయన వెనకాల సహాయం చేస్తూ కూర్చున్నారు. అయితే ఆ విధంగా ఎంతో మంది అసలు స్వభావం కలిగినటువంటి రాజుల యొక్క సహాయము ఈ కంసునికి లభించింది. ఇది ఒక ప్రక్క. మరొక ప్రక్క ఏమిటంటే, కంసుడు ఎంత శక్తివంతుడో అటు దాదాపు అటువంటి శక్తివంతుడు జరాసింధుడు. ఆ జరాసింధుడు కంసునికి మామయ్యాడు, నిన్ను రక్షిస్తాను, నీకు ఎప్పుడు కూడా నేను ఆశలో ఉంటానని చెప్పేసి మద్దతునిచ్చాడు. ఇవన్నీ కూడా చూసుకుని కంసుడు ఏం చేస్తున్నాడంటే, ఈ అసలు స్వభావం కలిగినటువంటి మిత్రులందరితో కలిసి యదువంశంలో ఉన్నటువంటి వారందరినీ తీవ్రమైనటువంటి బాధలు పెడుతున్నాడు అన్నాడు, బీభత్సం చేస్తున్నాడు. ఈ పరిస్థితులు ఉన్నాయి కృష్ణుడు అవతరించక ముందు, ఈ పరిస్థితులు కృష్ణుని అవతరించేటట్లు చేశాయి.
When Vasudev was on the chariot with his new wife Devaki, and Devaki's six sisters also had become Vasudev's wife, and they were going to their home after the wedding, to Vasudev's home, the voice from the sky came saying, Kamsa, you are such a fool! The eighth child of Devaki will kill you! Immediately when Kamsa drew his sword, Vasudev knew there's no way he could overpower Kamsa. He was only buying time. So he promised to give the children and various other things he said. When demoniac kings become so powerful, just like the world situation today, they're not kings, they're so-called elected people. And the violence that they can create on innocent people, it's just horrendous. What can stop that force of violence, of misuse of power, this dharma shaglani, except Krishna? Therefore, yada yadahi dharma shaglanir bhavati bharata abhyutanam adharmasya tridatmanam srijamyaham.
దేవకిని వసుదేవుడు వివాహం చేసుకున్నప్పుడు దేవకికి ఆరుగురు సోదరులు ఉన్నారు, ఆరుగురు సోదరీలు ఉన్నారు, వారిని కూడా ఆయన వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అందరు కూడా రథంలో వస్తున్నారు. కంసుడు వారిని తీసుకెళ్తున్నాడు స్వయంగతాన్ని. అప్పుడు ఆ శరీర వాడిని వినిపించింది అనమాట, వరి మూర్ఖ కంస, దేవకి అష్టమ గర్భాన్ని జన్మించి పుత్రుడు నిన్ను సంహరించబోతున్నాడు. ఆ వాక్యం వినగానే వెంటనే కత్తి పట్టుకున్నాడు కంసుడు. వసుదేవుడికి అర్థమైపోయింది, ఇక్కడ ఇప్పుడు ఎంత కాలానికి కట్టుబడి ఉండాలి, మన చేతులు ఏమిలేదు, చాలా శక్తివంతుడితనని అప్పుడు ఒప్పుకున్నాడు. పుట్టిన ప్రతి శిశువును నీకు అప్పగిస్తానని చెప్పి ఒప్పించి దేవకిని రక్షించుకున్నాడు. అయితే ఈ అసలు స్వభావం కలిగినటువంటి రాజులు వారు ఎప్పుడైతే బాగా ఆధిపత్యంలో ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే అమాయక జనులందరికీ కూడా తీవ్రమైన హింస జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో మనం చూడొచ్చు, రాజులు కాదు వీళ్ళు ఎంపికైనటువంటి వాళ్ళు, నామమాత్రపు ఎంపిక ద్వారా ఎంపికైనటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా అదే రకమైన స్వభావంతో అమాయక జనులకి ఎంత హింసను కలిగిస్తున్నారు అంటే అపారం అన్నమాట. అంటే ఏమవుతుందంటే వాళ్ళకి లభించినటువంటి మానవ శక్తిని వృధా చేస్తున్నారు, లభించినటువంటి పదవి అధికారాన్ని వృధా చేస్తున్నారు. దాన్ని ధర్మస్య గ్లాని అని చెప్పేసి అన్నారు.
What about today? Prabhupada's explanation is Krishna is already present in this age of Kali. This is Kali where there's so much discrepancy in religion. So Krishna has come in the form of his holy name. Our acharyas describe like that. The holy name of Krishna is the form, nama rup, where we can take shelter and seek protection from the demoniac influence. So, therefore, it is the Yuga Dharma to propagate the chanting of the holy name of the Lord so that those who are sadhu, pritranaya sadhunam, they can get their protection and deliverance from the hands of the asuras.
Mariro Sangdhyamti, Prabhupada Lori Bhashana Chapinatlaga. ఇది కలియుగం. కలియుగం అంటే ధర్మానికి ఎక్కువగా హాని జరిగేటువంటి యుగం. ఇటువంటి యుగంలో కృష్ణుడు అవతరించాడు. ఆచార్యుల యొక్క వివరణ ప్రకారంగా కృష్ణుడు నామరూపంలో అవతరించాడు. ఆ నామరూపంలో అవతరించినటువంటి కృష్ణుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆ కృష్ణుని యొక్క రక్షణను కోరుతారో, అటువంటి వారికి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. అందుకనే భగవంతుని యొక్క నామ సంకీర్తన ప్రచారం చేయడం అనేటువంటి యుగధర్మం. ఎవరైతే సాధువులు ఈ భగవంతుని యొక్క నామ సంకీర్తన ప్రచారం చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఆ నామం ద్వారానే కృష్ణుని యొక్క రక్షణ లభిస్తుంది. ఈ కలియుగ యొక్క అసుర స్వభావం, అసుర ప్రభావం నుంచి ఆశ్రయం, రక్షణ అనేటువంటిది లభిస్తుంది. కృష్ణుని దగ్గర ఆశ్రయం లభిస్తుంది.
It's a quarter to seven. I'm going to allow a little time for some questions since there hasn't been much time up till now. Any questions?
ఏదైనా ప్రశ్న ఉన్నట్లయితే అడగండి. How the asuras can be punished in Kali Yuga?
How are the asuras to be punished in Kali Yuga? Just like Krishna describes, somebody, you're going to ask, say the question in Telugu.
Asurulu ee kaliyugamlo vaaru ela shikshinchabadtaru anedi prashna.
The same way they're punished at other times. Krishna, we discussed this yesterday. When Krishna appeared, he didn't directly, some demons he fought, but many demons he just arranged for the demons to fight the demons, and they killed each other. So that's how they can be removed, but their punishment comes also in the form of the threefold miseries of material existence. Adi Atmaka Klesha, Adi Daivaka Klesha, Adi Bhautika Klesha. So many irregularities of too much rain, not enough rain, tsunami, cyclone, wars, so on. Just the onslaught of the reaction of their misdeeds comes by Krishna's arrangement. And they dismiss one another. At the same time in Kali Yuga, those who are in the innocent category, they can be brought to the position of safety in the shelter of the holy name.
దీని గురించి నిన్న మనం చెప్పుకున్నాం. ఇదేమిటంటే కృష్ణుడు చేసే ఏర్పాటు ఏ విధంగా ఉంటుందంటే, కృష్ణుడు ప్రత్యక్షంగా ఎక్కువ మంది రాక్షసుల్ని ఆయన సంహరించలేదు. రాక్షసులకి పెట్టేశాడు. వారు యుద్ధం చేసుకుని మరణించారనమాట. అలానే ఇక్కడ ఈ కలియుగంలో కూడా పరిస్థితి అదే విధంగా ఉంటుంది. ఇక్కడ అసురుల స్వభావం కలిగిన వాళ్ళే ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. అందుకే మనం చూడొచ్చు, అది ఆ విధంగా వారు వధించబడతారు ఇక్కడ. ఇది ఒకటి. ఇక వారికి లభించే శిక్ష ఏమిటని అడిగారు కదా. ఉంది శిక్ష, తాపత్రయాలు, ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మిక, ఆది దైవిక క్లేశాలు ఉన్నాయి. చూడొచ్చు మనం అవి ప్రత్యక్షంగానే ఇక్కడ. అత్యల్ప వర్షాలు, లేకపోతే భారీ వర్షాలు, సునామీలు, భూకంపాలు, యుద్ధాలు, ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి ఆ దుష్కర్మలకు తగినటువంటి కత్తి వేటు వాళ్ళకి పడుతుంది. ఈ త్రాపత్రయాల రూపంలో, ఈ విధమైనటువంటి ఈ క్లేశాల రూపంలో వాళ్ళు ఖచ్చితంగా పడుతుంది. ఇది ఒకవైపు. మరి ఈ కలియుగంలో ఎవరైతే అమాయక జనులు ఉన్నారో వారి పరిస్థితి, వారు సాధువుల యొక్క సాంగత్యంలో భగవంతుని యొక్క నామాన్ని ఆశ్రయించడం ద్వారా వారికి రక్షణ అనేటువంటిది ఇవ్వబడుతుంది.
Anything else?
ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
There are people that have no fear of God. They don't fear law and they don't fear God. They take law into their own hands and they're God themselves. When we're surrounded by that kind of people,
got it. Then question, what is the question in that? So His question is that all are demonic people. They are surrounded by same demonic
demons
people.
And demons and faithless and faithless and lawless and lawless and
yeah. And how they become how they to be punished? Because they are surrounded by
he same. He asked the same question. I guess same answer. Same question. More elaborate, but same question.
Dada means means in a provoking person. Adi samadhanu kuda ade.
Oh yes. Krishna sometimes gives a lot of strength, even equal strength to the demons. And devotees get equal strength to fight with the powerful demons. It's very small. They're very many. And very strong. Oh, they've got control of the whole place. They've got control of government. They've got control of education. They've got control of the economy. And they don't like other kinds of control taking over. Big time. And therefore, it's not psychological, it's spiritual. Spiritual. So, it's called Sri Krishna Sankirtan. Through, Prabhupada used the metaphor of just as you do here, sending our soldiers out with their ammunition, their Krishna bombs, in the form of books. And those books explode and change people's lives. That was a major part of answering this question. And Harinam Sankirtan, public Harinam Sankirtan, of course, in the temple for persons who are more pious and want to come and see the deity and hear the message of the scripture. They also need that elevation and purification. But the overall Sri Krishna Chaitanya Mahaprabhu's Sankirtan mission in its various forms, you know, the prasadam distribution program, the book distribution program, the Harinam distribution program, the teaching of classes and seminars and giving the message. Prabhupada considered this to be like our camp, like the military base. And from the military base, our soldiers go out and fight the battle with Maya or demoniac influences. Some persons are deeply entrenched. They escape. But it's our response to the condition. Rather than just being feeling victims of the condition, we're fighting. In a way that our great commander-in-chief, Srila Prabhupada, has given us to do. Is that all right? You have another answer? Well, it's power is purity. Power is not just, you know, we're strong and we'll fight you. Power is purity. Power is purity. Just like, you can have an interesting time translating this, but just like in America, one example is, there's a fight in the courtroom over whether intelligent design can be in science textbooks or not. So this is a fight over the minds of children. Because in America, textbooks and science can only teach atheism. Can only teach mechanistic science, which says there's two things. There's matter and there's chance. With matter, there's laws of nature combined with chance, and that determines everything. And there's not a third thing. And there's fights. I mean, physical fights, people lose their jobs, there's fights in the courtroom, there's like 30, you know, America's a crazy place, but that's what they do. There's this side against that side, and they take it into the courtroom and spend lots of money and say, we want to have, they don't even say God, but intelligent design, some alternative to an atheism in our textbooks. Because here's all the scientific evidence that says it's a good logical, scientifically strong proposal. And they're really fighting. There's a popular movie called Expelled, where one man is on a campaign describing how people summarily lose their jobs if they even think and publish something. One man in the Smithsonian Institute lost his job because he published something where a mathematician showed why, just like Sariputta has done, you know, mathematically it's not possible to get a mitochondria cell by process of evolution. Mathematically it's not possible. Man lost his job. Because you just don't, you know, the intellectuals have such a strong hold on atheism. It's a fight. It's a fight. But our fight is through our message and through purity. Disseminating the message and explaining it in a very strong way, very pure way, and encountering the demons and presenting it with clarity.
ప్రభు ప్రశ్న ఏమంటే కృష్ణుడు అప్పుడు రాక్షసులు అంత శక్తివంతులు అయి ఉంటే కూడా భక్తులకి అంత శక్తినిచ్చాడు, వాళ్ళు రాక్షసులతో పోరాడారు. మరి ఇప్పుడు కలియుగంలో చూస్తే భక్తులు చాలా అల్పమైనటువంటి స్థితిలో ఉన్నారు. మరి అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో అధికారాల్లో కూర్చున్నారు. దీనికి ఎలా మనం అని అంటే, మనం చెప్పుకున్నట్లుగా మనం కూడాను యుద్ధం చేయాలి. ఏం యుద్ధం చేయాలంటే, భౌతిక యుద్ధం కాదు, మానసిక యుద్ధం కాదు, ఆధ్యాత్మిక యుద్ధం చేయాలి. ఏమిటి ఆధ్యాత్మిక యుద్ధం అని అంటే, మనం బాంబులు తీసుకెళ్లాలి. ఏమిటి బాంబులు? పుస్తకాలు అనమాట. దీనిని ఏమన్నారంటే శ్రీకృష్ణ సంకీర్తన అని చెప్పేసి అన్నారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కోరినటువంటిది ఇదే. సంకీర్తన అనేటువంటిది ఇక్కడ చాలా రూపాల్లో ఉంది. ప్రసాదము, పుస్తక వితరణ, ఉపన్యాసాలు, సెమినార్లు నిర్వహించడం అంటే, అదేవిధంగా నగర సంకీర్తన నిర్వహించడం అంటే, ఇవన్నీ రూపాల్లో కూడా మనము మన సైనికులు పంపించాలన్నమాట. పుణ్యాత్ములు వాళ్ళైతే గుడికి వస్తారు, దేవుణ్ణి చూస్తారు, ఉపన్యాసం వింటారు, నామ సంకీర్తనలు పాల్గొంటారు, ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతారు. మరి పుణ్యాత్ములు కానీ వాళ్ళు బయటే ఉంటారు. వాళ్ళకి నామం ఎలా వెళుతుంది? చైతన్య మహాప్రభు అందుకే బయటికి తీసుకెళ్లారు. ఈ అన్ని కార్యక్రమాల ద్వారా ప్రభుపాదులు వాళ్ళు చెప్తుంటారు కదా, ఇది మనది, ఇది సైనిక గుడారం, ఈ మందిరం. సైనిక గుడారాల నుంచి మనం సైనికులు పంపిస్తూ ఉండాలన్నమాట. వారు వెళ్లి అక్కడ యుద్ధం చేసి వస్తుంటారు. కొద్దిమంది ఆ యుద్ధంలో అవతల పక్షంలో చేరిపోతారు, ఈ పక్షాన్ని వదిలేస్తుంటారు. వాళ్ళకి అవతల పక్షం చేత ప్రభావితం అవడం చేత దానికి మనం ఏం చేయలేం. కానీ మన సైన్యాధిపతి ప్రభుపాదులు వారు మనకి ఎంతో చక్కటి పద్ధతులు ఏర్పరచున్నారు. మనం దీంతో యుద్ధం చేసి ఈ అసుర స్వభావాల పైన మనము విజయం సాధించవచ్చు. ఇంకో ప్రశ్న ఏమంటే, మరి వాళ్ళు ఆ విధంగా చేసినప్పుడు ఆ యొక్క అసుర పద్ధతి ఏదైతే ఉందో దాని నుంచి మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే, దానికి మహారాజ్ చెప్తున్నారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే అమెరికాలో అక్కడ ఉన్నటువంటి పద్ధతులన్నీ ఏ విధంగా ఉన్నాయనంటే, అంటే కోర్టులో అది ఒక పెద్ద చర్చి కూడా, అక్కడ వాళ్ళకి సైన్స్ ఉంది కదా, అందులో నాసికత్వానికే వాళ్ళు ప్రాధాన్యతనిస్తున్నారు అనమాట. అది పెద్ద యుద్ధం జరుగుతుంది అక్కడ. బుద్ధి మనసుకు సంబంధించిన అంశాలను ప్రవేశపెట్టాలా వద్దా, పాఠ్య అంశాలు ప్రవేశపెట్టాలా వద్దా అనే దాని గురించి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి నాసికత్వం బోధించాలనేది వాళ్ళ కోరిక. రెండే చెప్తారు వాళ్ళు, ఒకటేమో పదార్థము, ఇంకోటి వచ్చి యాదృచ్ఛికం. ఈ పదార్థం పైన యాదృచ్ఛికంగా అవకాశం సంభవించింది, దానివల్ల పదార్థం పేలిపోయి అన్ని ఏర్పడిపోయాయి అని చెప్పి వాళ్ళు చెప్పాలన్నమాట. అది వాళ్ళకి కావాల్సింది. అందుకే దానికి సంబంధించి ఎక్స్పెల్ అనేటువంటి సినిమా ఉందన్నమాట. దానిలో ఏం చెప్తారంటే, ఇదొక్కటే కాదు, ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళు ఎంతో మంది, రకరకాలైనటువంటి సమస్యలతో ఉండేవాళ్ళు. అమెరికా చాలా పెద్ద అది ఒక ఉన్మాద ప్రదేశం. అది అక్కడ ఏమవుతుందంటే, ఒక అతను గణిత శాస్త్రం ద్వారా మైటోకాండ్రియా ద్వారా జీవోత్పత్తి జరుగుతుందని చెప్పి నిరూపించడానికి ప్రయత్నించాడు, నిరూపించలేకపోయాడు, ఉద్యోగం పీక్ అవతల పడేశారు. ఇట్లా అక్కడ ఎన్నో సమస్యలు అయినటువంటివి ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభు ప్రశ్న ఏమనంటే, మరి దీనికి గాను మనకెంతో శక్తి కావాలి, మనకెంతో చక్కటి విద్యా విధానాలు కావాలి. మహారాజ్ చెప్తున్నారు, అవి కాదు, కావాల్సిన పవిత్రత కావాలి. ముందు పవిత్రత అనేటువంటిది కనుక ఉన్నట్లయితే మనం ఈ అసలు స్వభావం కలిగిన వీళ్ళందరికీ ప్రచారం చేయొచ్చు, వారందరినీ మార్చేటువంటి అవకాశం మనం వారికి కలిగించవచ్చు. కాబట్టి శక్తి కాదు కావాల్సింది, విద్యా విధానాలు కాదు, పవిత్రత అనేటువంటిది కావాలని చెప్తున్నారు. శ్రీమపాద మహారాజ్ కి, శ్రీల ప్రభుపాద్ కి నిజాయిగా ప్రేమానందే.